சௌந்தரியசார சர்வஸ்வம், மந்தஸ்மித மனோகரம், வந்தாறு ஜனமந்தாரம், வந்தே சாயி மகேஸ்வரம், துரியாதீத பதஸ்திதாம் ச கருணம் ஜானாக்னி சைலஸ்திதாம் மஜ்ஜன்மாந்தர புண்ணியபாகவசத் பிராப்தம் சத்குரும் சச்சசாயீஸ்வரம், ஆலம்பேன விஹீனம் வோமாபம் பரிபூர்ணம் நிஷப்தம் குருரூபம் தத் பிரம்மஸ்புரதான்மே பரம மாகேஸ்வரஸ்வரூபுடு சச்சிதானந்த குருமூர்த்தி அயின பகவான் சச்சசாயி திவ்ய சரணாரவிந்தாலக்கு அநேகானேக நமஸ்கிருத்தலு சமர்ப்பிஸ்து,
லலனக்கு புட்டின குமருனி வலனன் தெகதனுச்சு ககரவாளி பலிகன் ஆச்சு அலிகதவேனி மிருகாட்சிக்கு கல கொடுக்குல சம்பனித்து க்ரமமுனீகுன். பிரபஞ்சம்லோ பதகட்டானிக்கு ரெண்டு உண்டாலி, శక్తి అన్నా ఉండాలి, యుక్తి అన్నా ఉండాలి. ఇక్కడ వసుదేవుడు వాడి శక్తి పనిచేయదు, ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ అయిన కంసుడు ఉన్నాడు వాడు. వాడితో తలపడేటువంటిది కాదు, అప్పుడే పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు వాడు. వాడు యుద్ధం చేయటానికి సిద్ధంగా లేడు. యుద్ధం చేయటానికి సిద్ధంగా సర్వసన్నద్ధంగా ఉన్నవాడు కంసుడు. వీడిని యుక్తితో జయించాలి గనక వసుదేవుడు ఏమన్నాడంటే, నీ భయమంతా అష్టమ గర్భంలో వచ్చేటువంటి దాని వలననే కదా, అంటే ఏడుగురు ముందు పుడతారు కదా, ఓ పని చేస్తా, పుట్టిన వాడిని పుట్టినట్టుగా నీకు అప్పచెప్తా, ఒక వరుసలోనే ఇస్తా, 1, 2, 3, 4 పుడుతూ ఉంటారు, నీకు ఇస్తూ ఉంటారు, నువ్వు హైగా చంపేస్తుండు, నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నీకు మరణం 8వ దాని వలన కనుక, లేదా 8వ వాడి వలన, ఆ గర్భం వలన కనుక, 7 వరకు నీ చెల్లెల ముందు బతకని, ఆమె బతుకుంటేగా గర్భం దాల్చేది అన్నాడు వసుదేవుడు. కంసుడికి ఈ లాజిక్ బాగుందన్నాడు. అసలు చెల్లెలే లేకపోతే అష్టమ గర్భం ఎక్కడుంది? కాబట్టి చెల్లెల్ని బతకనిస్తే చెల్లెల్ని చంపామన్న పాపం ఉండదు. ఎలాగూ పాపం వసుదేవుడు పిచ్చివాడు, ఇప్పటికే భయపడిపోయి పుట్టిన వాళ్ళందరినీ 7 ఇచ్చేస్తానంటున్నాడు, 8వ వాడిని ఇస్తానని అనలా. ఎందుకంటే ఆ వచ్చే 8వ వాడు కూడా ఆయన తెలుసు, కంసుడికి ఒక్కడికి తెలియదు, అది రహస్యం. అనగానే వాడు ఏమన్నాడో తెలుసా, కంపితావతంసుడై సంతసించి, అప్పుడు వాడికి ఆనందం కలిగింది. కరిష్యే వచనం తవ అని అర్జునుడికి యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణ పరమాత్మ అనే దాకా భగవంతుణ్ణి నానా ఇబ్బందులు పెట్టాడు అర్జునుడు. భగవద్గీతలో వేయరాని వేయకూడని అనేక ప్రశ్నలు వేశాడు. ఆయన విసిగిపోయి ముందు పోనివాడు వీడని యోగక్షేమం వహామ్యహం అన్నాడు. నీ యోగక్షేమాలు రెండు నేను చూసుకుంటాను రా అన్నాడు. అనగానే ఇంకేం మరి చూస్తాను మోస్తానన్నవాడు అంటే దింపటం తేలిగ్గదు, అయితే కరిష్యే వచనం తవ నువ్వేం చెబుతా ఇది చేస్తాన్నాడు. అలాగే సంతసించి గుణగ్రాహిత్వంబు గైకొని కొందల మందు చెలియలి మందల విడిచి చలిగి, అక్కడ వదిలేశాడు. వసుదేవుండును బ్రతుకు మందల గంటి మనుచు సుందరియున్ తానుచు మందిరమునకు పోయి దండమున ఆనందమునుంది ఉండే. ఇది అసలు కథ, అక్కడికక్కడే ఏం జరగలే. నిజానికి కంసుడు ఒకటే, వాడికి ఇంకా కోపం చల్లారలే. వాడిగత్తా రేపు 8వ గర్భంలో పుట్టేది నాకు స్నేహితులు బంధువులు ఎలా అవుతారని, మనం ఒక్కోసారి మన మీద కోపం వచ్చిందంటే కారు దిగండి మీరు నడిచిరండి అని వాడు వెళ్ళిపోతా, అలా దింపాడు వీడు. వాడికి ఆనందం ఏంటంటే వాడు ఇంకో 4 మైళ్ళు నడిచి వస్తాడు అని. వీడేంటంటే నడిచిరమ్మన్నాడు, ప్రాణం తీయలేదు, వాడి కారు పోతే పోయింది, ముందు వాడి సాంగత్యం వదిలిపెట్టిందని వీడు 4 మైళ్ళు నడుస్తాడు. వసుదేవుడి పరిస్థితి అది. జ్ఞాన కలుమిలోని శరదయు బోలే ఘటములోని దీప కళిక బోలే భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకీ కాంత విశ్వగర్భస్థ గర్భయగుచు. తన అన్నగారింటనే ఉన్నది, ఎందుకంటే వాడు దేవకిని ఎక్కడికి పంపలే, నా దగ్గరే ఉండమన్నాడు. లోకం దృష్టిలో చెల్లెల్ని సాకినట్టు ఉంది, ఎప్పుడు ఎవరు గర్భంలో నుంచి పుడితే వాళ్ళని అక్కడికక్కడే చంపడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ వీళ్ళు ఎటన్నా వెళ్ళిపోతారని ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఆ విశ్వగర్భుడుని ధరించేదాకా అక్కడే ఉన్నది. ఒక రోజున కంసుడికి చూడండి ఏ రకమైనటువంటి న్యూస్ రావటంలే, ఆమె గర్భవతి అయినట్టు కానీ అసలు ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా ఉన్నది. వాడి మనస్సుకు వాడికి అనిపించింది, కన్నులకు చూడ బరువై ఉన్నది ఎలనాగా, మా చెల్లెలు కాస్త ఒళ్ళు చేసిందే, బరువెక్కిందే, గర్భము ఉల్లము కనుగన్ సభగుంజూచి మున్నెన్నడు ఇట్లుండదు.
ఇదివరకు ఉన్నట్లుగా మాత్రం ఇప్పుడు లేదు, ఏదో తేజస్సుతో వెలిగిపోతున్నది.
నిన్నుడు సొరబోలు గర్భ వివరములోనం ఏమి తలంచువాడా.
వాడికి ఒక స్వాగతం ఏర్పడింది. ఏమిటి ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాను, వాడు మంచివాడే. అదే విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షం అంతా మనకు ఒక గొప్ప విషయం బోధించాడే, పరిస్థితులే చెడ్డవి, మనుషులు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కారు అన్నాడు. ఎంత గొప్ప మాట అది. ఆ స్పృహలో మనం ఉంటే మనకు ఒక్క శత్రువు ఉండడు. మనం ఏమంటా అంటే వాడు చెడ్డవాడు, అందువల్ల ఈ పరిస్థితులు వచ్చాయంటాం. వాడి పరిస్థితులు ఎలా ఉన్నాయి కనుక ఇట్లా అయింది అనుకోవాలి మనం. అనుకుంటే పరిస్థితుల మీదకి వెళ్ళిపోతుంది.
ఏమి తలంచువాడ ఇక ఏది కార్యము నాడు నాటికి కామిని చూలు పంపసగా గర్భిణి చెల్లే నాడు పేద నేనేమని చంపువాడ తగనేలని చంపితి నేని శ్రీయు ఉద్దామయ శంభు ఆయువును ధర్మమున్ చెడిపోవకుండుని.
కంసుణ్ణి ఇలా మనకెవరు ప్రజెంట్ చేయరు. భాగవతంలో ఉన్న సత్యనిష్ట ఏంటంటే అసలు ఏ పాపము ఎరగని నా చెల్లెని నేను చంపటంలో ధర్మం ఉన్నదా, నేను పోతే పోతానేమో, అసలు ఆ పిల్లలందరినీ ఎందుకు చంపటం అనుకున్నాడు పాపం. అనుకున్నాడు కానీ మనస్సు కదూ, మనకే అనిపిస్తుంది ఈ పని చేయకూడదు రేపు పొద్దున అని. రేపు పొద్దున అదే పని చేస్తాం. ఏం చేస్తామంటే ప్రారంభం అంటాం. ప్రారంభం ఏం కాదు, అది మన నిర్ణయం మనం చేసేసాం అంతే. అది యాక్సెప్ట్ చేసేటువంటి ఒక హృదయం ఉండాలి. సరే వైరానుబంధంతో ఉన్నట్ట, ముందు ఎట్లా ఉన్నాడు, ప్రేమబంధంతో ఉన్నాడు, బాంధవ్యంతో ఉన్నాడు, చెల్లెలన్న భావనతో ఉన్నాడు. ఆమె ఆ గర్భిణిగా ప్రకాశమానమై ప్రవర్ధమానమవుతున్నటువంటి సమయంలో వాడికి వైరానుబంధం ఏర్పడింది. ఆ వైరము చేత మాత్రమే చెల్లెల్ని చుట్టూ మొదలుపెట్టాడు. ఆ దృష్టితో
తిరుగుచు కుడుచుచు తాగుచు అరుగుచు కూర్చుండి లేచుచు అనవరతము హరిదలచి తలచి జగము ఆ హరిమయమని చూచే కంసుడు ఆరని అనుకన్.
ఆరని కోపం ఉన్నది, ఏమిటి ఇదంతా జరుగుతున్నదని. ఏం జరుగుతున్నా సరే దగ్గర పడింది.
శ్రవణరంధ్రమున ఏ శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు అక్షిమార్గమున అయ్యది చూడబడు అది హరిమూర్తిగా లోపునుంచు చూచు తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచు.
ఒక గడ్డి పరకవాడి శరీరాన్ని తాకితే నన్ను చంపడానికి వచ్చిన వాడేమో అన్నట్లు
గంధంబులేమైన ఘ్రణంబు సోకిన హరిమాలికాగంధమగుచు పలుకులవి అయిన పలుకుచో హరి పేరు పలుకబడి అననుచు భ్రమసి పలుకు తలపులెట్టివైన తలచి ఆ తలపులు హరి తలంపులనుచు అలుగదలచు.
అప్పుడు దేవతలు నారదాది మునులు వీళ్ళంతా కూడా ముక్కంటి శివుడితో సహా అక్కడికి వచ్చి
దేవకీదేవి గర్భమున అర్భకుడయ్యున్న పురుషోత్తముడు,
ఆ గర్భంలో అర్భకుడంటే ఇంకా శిశువుగా రావాలి, ఇంకా టైం ఉన్నది. వీళ్ళు మహాత్ములంతా కూడా స్త్రీమూర్తులు, గర్భంలో ఉండగా ఆ దేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి. మనమంతా పిల్లవాడిని పుట్టిన తర్వాత ఆయన తిరుపతి తీసుకెళ్దాం, అయిన తర్వాత మహాత్ముడిని ఇంటికి పిలుద్దాం, అప్పుడు ఇడుగా మా మనవడో మనవరాలు పుట్టింది. నీకు మనవరాలు కానీ మహాత్ముడికి కాదుగా, కానీ నీగా నీ ఆ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువుకి మహాత్మునికి సంబంధం ఉంటుంది. ఆ సమయంలో కనుక అటువంటి వారిని తీసుకొచ్చి ఆశీర్వచనం చేయించుకున్నట్లయితే లోపల జీవుడికి ఉన్నటువంటి అనేక పాపకర్మలన్నీ నశించిపోతాయి. ఉత్తరాగర్భంలో చూశాం మనం, దానివల్లనే పరీక్షన్ మహారాజు వచ్చాడు. ఆ పరీక్షన్ మహారాజు పరమ భాగవతోత్తముడుగా వచ్చాడు.
వాళ్ళు అంటున్నారు మనం స్వామిని అన్నట్లే ఇవాళ మనమంతా ఎలా స్వామిని గురించి అనుకుంటూ ఉన్నామో, ఆనాడు దేవతలంతా కూడా గర్భస్థ శిశువుని చాలా అందంగా ఉంటుంది ఆ స్వామితో సమన్వయం, ఏం తేడా ఉండదు. ఇవాళ స్వామిని గురించి మనం ఏమంటాం, పుట్టుకేలేని పుట్టపర్తి స్వామికి పుట్టు పండుగ ఉన్నదా, స్వామి నోటి నుంచి వచ్చింది. నాకు అసలు పుట్టుకే లేదు, దాని పుట్టిన చోటుని పుట్టపర్తి అన్నారు బాగానే ఉంది, మళ్ళీ నా పుట్టు పండగ ఏమిటి అంటున్నారు మూడు, కానీ ఆ పుట్టు మాత్రం వదల్లే.
వదలలేదు కనుకనే ఆయన మనకు కనపడ్డారు. అది పుట్టపర్తి అంటే పుట్టు ఎపార్ట్ ఐ ఇస్ పుట్టపర్తి కదా, ఐని పక్కన పెట్టాలి, పుట్ దట్ ఐ ఎపార్ట్ ఇది పుట్టపర్తి. అది
పుట్టులేని నీకు అభవం పుట్టుట క్రీడయగాక,
అసలు ఈ పుట్టటం అనేది నీకు ఆట కదా.
పుట్టుటే ఎట్టనుడుం భవాది దశలెల్ల జీవులయందు అవిద్యత చుట్టుచునుండుగాని, నిన్ను చుట్టిన దింబల సొంత నుండి చుట్టగలేని తత్క్రియల చొక్కని ఒక్కటి నవ్వుదు ఈశ్వరా
అని అంటూ మన కోసం ఆ దేవకీ గర్భంలో ఉన్నటువంటి పరమాత్మకి ఆయన పూర్వాన్ని జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి స్మృతికి తీసుకొస్తున్నారు. ఆ స్మృతి ఏమిటంటే
గురు పాఠీనమవై
మత్స్యావతారం,
గురు పాఠీనమవై జలగ్రహమవై
కూర్మమై మత్స్యమై
కోలంబవై
వరాహమై
శ్రీ శ్రీ నృకేశరివై
నరసింహస్వరూపమై
భిక్షకుడవై
వామనావతారం ఎత్తి
హయాననుడవై క్ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకములు పరిరక్షించిన నీకు ముఖ్యతము ఇలా భారంబు వారింపవే.
అయ్యా నువ్వు ఎలాగూ వస్తున్నావు, నీకీ ప్రదేశం కొత్త కాదు, ఈ ప్రపంచం కొత్త కాదు. శ్రీ మత్స్య కూర్మ వరాహ వటు నరసింహావతారాలు ఎత్తొచ్చావు, వచ్చినప్పుడల్లా భూభారాన్ని నువ్వు తగ్గిస్తూ వచ్చావు, కాపాడుతూ వచ్చావు, ఇప్పుడు కూడా నువ్వు అట్లాగే రావయ్యా అని అడుగుతున్నారు.
ముచ్చిరి ఉన్నది లోకము,
లోకం బాగా చెడిపోయినది.
ఇచ్చలు కంసాది కలులు నిర్దయులు మచ్చిక కావలగవలయు విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుంద.
టైం వచ్చిందయ్యా తల్లి గర్భం విడిచి బయటకు రమ్మనమని అన్నారు అని ఆ దేవకీదేవికి చెప్తున్నారు. దేవరహస్యాలన్నీ కూడా ఈశ్వరమ్మని ఆవిడ బావి దగ్గర కథ మీ అందరికీ తెలుసా, చెప్పక్కర్లే. స్వామి ఎలా వచ్చారు, ఆవిడ గర్భంలోకి ఎలా ప్రవేశించారు, ఆ నీలిరంగు బాల్ ఎలా వచ్చి ప్రవేశించింది అంతా మన కంఠోపాఠం. ఆమెను అడిగారు, ఆ సమయంలో నీకేమనిపించింది, నాకేం తెలియదు అయ్యా. ఆమెకి తెలిసేట్లు ఉంచుతారా, ఆమెకేం తెలియదు కానీ ఆయన పుట్టిన తర్వాత ప్రపంచమంతా ఆయన దేవుడు దేవుడు అంటున్నప్పుడు నా పిల్లవాడు దేవుడా అని అమాయకంగా అనుకున్నది ఆవిడ. ఆ అమాయకత్వంతోనే ఆయన అడిగింది, నిన్నందరూ దేవుడు దేవుడు అంటున్నారు, నాకు కూడా నమ్మకం కలిగింది, నే పోయే వేళ మాత్రం నా దగ్గరుండు నువ్వు అన్నది. అన్ని నెరవేర్చారు స్వామి. అందుకనే ఈ దేవతలంతా తల్లి గర్భం దేవకీదేవిని అడుగుతున్నారు, చెప్తున్నారు,
తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడు ఉన్నవాడు.
ప్రధాన పురుషుడు ఉన్నాడు, మూలమైన శ్రీ మహావిష్ణువే ఉన్నాడు అక్కడ.
ఎల్లి పుట్టెడి,
రేపు పుట్టబోతున్నాడు, టైం కూడా చెప్పారు.
కంసుచే భయం ఇంత లేదు,
ఏం భయపడకు, ఆయన పుడతాడు కానీ కంసుడి వల్ల భయం లేదు.
నిజంబు సత్యం మాకు ఎల్ల వారికి భద్రమయ్యడు.
దేవతలు చెప్తున్నారు, నీ గర్భం నుంచి విడివడి ఆ శిశువు గనక బయటకు వచ్చినట్లయితే మా వంటి వారికి అందరికీ కూడా అభయప్రదానం అది.
ఇంకా నీ కడుపు ఎప్పుడు చల్లగావలే యాదవాళి సంతసంబున పొసంగగన్.
అమ్మ కడుపు చల్లగా అంటారు, అదే ఆశీర్వచనం చేశాడు దేవతలు. ఏ నీ కడుపు చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఆ పరమాత్మే వస్తున్నాడు, ప్రధాన పురుషుడు ఆ గర్భంలో ఉన్నాడు అని ఈశాన బ్రహ్మలమున్నిడుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆశీర్వచనం ఇచ్చి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు పుట్టాలి. శ్రీకృష్ణుడు పుట్టాడు అంటే పుట్టాడు. ఆ పుట్టినప్పుడు ఏమైందో గనక చెప్పుకుంటే ఈవేళ కృష్ణుడు వచ్చినట్టు లెక్క. కృష్ణుడు వస్తాడు రమ్మనమన్నారు, తల్లికి చెప్పారు ఆయన పరిస్థితి ఏమిటో, ఆ లోపల ఉన్నవాడు ఎటువంటి వాడో చెప్పారు, అంతా బాగుంది.
స్వచ్ఛంబులై పంగ జలరాసులేడును,
ఏడు సముద్రాలు ఒక్కసారి ఉప్పొంగినట.
కలఘోషణముల మేఘంబులు రిమే గ్రహ తారకల తోడ గమ గగనంబు రాజిల్లే దిక్కులు మెక్కిలి తెలివి దాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెన్నది వెలిగే కొలకులు కమలాలి కులములై సిరినొప్పే ప్రభిమల తోయలై పారె నదులు నరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే విహగ రవ పుష్ప ఫలములు వెలసవనము అలరు సోనలు కురిసిరి అయ్యమరవరులు దేవదేవుని దేవకీ దేవి కనగా.
దేవకీదేవి గర్భంలో నుంచి ఆ తల్లి తన కడుపున పుట్టినటువంటి ఆ బిడ్డను చూసినటువంటి వేళ సప్త సముద్రాలు పొంగినట, మేఘాలు మంగళవాద్యాలు వాయించినట, ఆకాశంలో నుంచి ఎక్కడి నుంచో ఒక చల్లని మలయమారుతాలన్నీ కూడా వీచినట, ఇవన్నీ కూడా శుభ లక్షణాలు. పరమాత్మ అదే దుర్యోధనుడు పుడితే నక్కలు కూసినాయి, సముద్రాలు వెనక్కెళ్ళిపోయినాయి, అది కూడా ఉంది భారతంలో. కానీ పరమాత్మ పుట్టినప్పుడు మొగ్గలన్నీ ఒక్కసారి విచ్చుకున్నట, విచ్చుకున్న మొగ్గలన్నీ భరింపరాని తేనెలన్నీ తేనెవాకలై ప్రవహించినట. అంటే ప్రపంచంలో మనందరికీ ఏ ఆనందం కలుగుతుందో అంత ఆనందము కృష్ణాగమనంతో జరిగింది.
పాడిని గంధర్వోత్తములు,
అందరి గంధర్వులు పాడలే, గంధర్వోత్తములు పాడారు అక్కడ.
రాడిని రంభాధికాంతలు,
అంతకుముందు రంభాధికాంతలంతా ఇంద్రియాలకు లోబడి నాట్యం చేశారు, ఇవాళ శ్రీకృష్ణం. అందుకనే జీవితం అంతా కూడా నిజానికి కృష్ణ సంగీతమే. మానవ జీవితం ఉదాత్త అనుదాత్త స్థాయిలు రెండు ఉంటాయి. ఉదాత్తం ఏర్పడింది, అనుదాత్తం తప్పదు. సంగీతంలో ఆ రెండు ప్రధానం. ఒకే ఉదాత్త స్థాయిలో సంగీతం పాడినే అది సొక్కదు, అనుదాత్తంలో పాడితే ఎక్కదు అది. కాబట్టి అది ఉదాత్తం ఉండాలి, అనుదాత్తం ఉండాలి. ఎక్కాలి, దిగాలి, గెలవాలి, ఓడాలి, పుట్టాలి, పోవాలి. ఎంత హై కదా. పుట్టాలి అంటే ఆనందం, పోవాలంటే భయం ఏమిటి? అసలు పుట్టిన నాడు ఎంత ఆనందం ఉన్నదో, శరీరం వదిలిపెట్టినాడు కూడా అంత ఆనందంగా ఉండాలి జీవుడు. అది స్థితప్రజ్ఞ, అది జ్ఞానాధిక్యమైన స్థాయి.
కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణలు మొరసె వేల్పుల భేరులు.
వేల్పులు, దేవతలంతా కూడా అద్భుతంగా భేరి వాయించారట. అప్పుడు ఒక చల్లనైన దృశ్యం చూడండి.
సుతుకని దేవకి
కొడుకును చూసింది ఆమె.
నడువే అతిశుభగతి తారలు గ్రహంబులుండన్,
ఆ కృష్ణుడు పుట్టినటువంటి వేళ తారకాగ్రహాలన్నీ కూడా ఎవరి ప్లేస్లో అక్కడ ఉన్నాయట. ఏం మార్పు లేకుండా ఎట్లా ఉన్నాయంటే, శ్రీకృష్ణ అవతారంలో తమ పాత్ర ఏమిటో వినటానికి నుంచొని ఉన్నాయి అవి. తామేం చెయ్యాలి, ఎవరి మీదకి వెళ్ళాలి, ఎవరి మీదకి వెళ్ళకూడదు, ఆయన ఆజ్ఞాపించాలి. అలా కనురెప్ప తెరిచి కనుక వాళ్ళని చూస్తే గ్రహాలన్నీ కూడా కృష్ణావతారం అంతా సాగించాలి.
దితిసుత నిరాకరిష్ణు శ్రీతపదనాలంకరిష్ణు జిష్ణు విష్ణు.
ఆయన ఎలా ఉన్నాడు, ఆ పుట్టినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? తర్వాత తర్వాత ఆయన ఏం రాలే, ఏది ఆభరణాలు వేసుకొని
దేవకీదేవిని, దేవకీదేవి తన గర్భం నుంచి విడివడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని చూసినప్పుడు ఆ పరమాత్మ యొక్క దేహం శిశువుగా ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నది. జలధర దేహు అజాను చతుర్బాహు,
అజానువులు ఉన్నాయి మోకాళ్ళ వరకు అంటేటువంటి బాహువులు ఉన్నాయట. నీలవర్ణంలో ఉన్నాడట ఆయన.
సరసీరుహాక్షు విశాలవక్షు చారు కద గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు.
శ్రీకృష్ణుడి యొక్క శ్రీవత్సమే ఇవాళ స్వామి మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ. గమనించండి ఆ దేహాన్ని, అది నీలవర్ణమే. అప్పుడప్పుడు మన కోసం గౌరవర్ణంలో కనిపిస్తుంది. స్వామి ఇవాళ కాదు కానీ చూడగలిగినట్లయితే ఆ రోజుల్లో నడిచి వచ్చేటువంటి వేళ తలుపు తీసుకొని మన దాకా వచ్చేప్పటికీ ఎన్ని రంగులున్నాయో అన్ని రంగుల దేహం కనపడేది, ఒక్కొడికొక్క దేహం ఒక్కో రంగుగా. ఇది అతి విచిత్రమైనటువంటి సన్నివేశం. ఉంటే ఒక రంగు ఉండాలి, ఐదర్ దిస్ ఆర్ దట్ అంటామే, అట్లా కాదు. ఇట్ కెన్ బి ఐదర్, ఇట్ కెన్ బి బోత్, ఇట్ కెన్ బి మెనీ, ఇట్ కెన్ బి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి ఆ దర్శనంతో ఉన్నాడు ఈయన కూడా.
శ్రీవత్సలాంచనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయిత కుంతలలాటు వైదూర్యమణిగణ వర కిరీటు బాలు పూర్ణేంద్రు రుచిజాలు.
చక్కని పూర్ణమైనటువంటి పౌర్ణమి నాటి చందమామ తన పక్కన పడుకున్నాడా, తన పక్కలో ఉన్నాడా అన్నట్టున్నాడట.
భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి.
చూడటం వేరు, తిలకించటం వేరు. చూడటం అంటే ఊరికే దాని వస్తువుని చూడటం,
తిలకించి
మనసుతో హృదయంతో చూడటం, దాని పేరు తిలకించటం. స్వామిని చూసి వచ్చామా తిలకించామంటే కొన్నేళ్ళు చూసి వచ్చాం అంతే, తిలకించిన వాడెవడలేడు. తిలకించిన తర్వాత ఏం చేయాలంటే దర్శించాలి. ఆ దర్శించి చూచి తిలకించి దర్శించి మూడు స్థాయిలు అయిన తర్వాత అంతరంగ దర్శనం చేసుకోవాలి. ఆ అంతరంగ దర్శనానికే వేళ స్వామి అందరినీ సిద్ధం చేస్తున్నారు. ఆయన ఏదో రావటం లేదు, కారుకే హారతి ఇవన్నీ పిచ్చి వ్యర్థమైన మాటలు కారు. ఆయనే చెప్పారుగా, చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి అన్నను బ్రహ్మ, వాల్లభ్యమది బ్రహ్మ, స్వర్గమన్నది బ్రహ్మ, పుట్టించున్నది బ్రహ్మ, పోషించున్నది బ్రహ్మ, గిట్టించున్నది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ, కర్మలన్నీయు బ్రహ్మ, కాలంబు బ్రహ్మ, ప్రకృతంతయు బ్రహ్మ, ఆదిశక్తియు బ్రహ్మ, సర్వమును తెలియ ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సాయి బ్రహ్మ అన్నారు. అది అంతా నేనే, ఆ బ్రహ్మమే అనేక రూపాలుగా ఉన్నది గనక ఇక్కడ కూడా ఆయన తిలకించి, ఆ తిలకించిన తర్వాత ఆమెకి పులకించి పులకగలిగింది, రోమాంచితమైంది. ఏ తల్లికైనా బిడ్డను కన్నప్పుడు సహజంగానే ఆనందం కలుగుతుంది. ఇంత అందమైన బిడ్డని కంటే ఆనందానికి ఒక అవధి ఎక్కడున్నది లేదు కదా. చోజ్యమంది, నేను ఇటువంటి వాణ్ణి కన్నానా అని మళ్ళీ మాయలో ఆశ్చర్యపోయి, ఉబ్బి, ఇటువంటి వాడిని కన్నాను కదా అని అమితంగా ఉబ్బిపోయి, నేను కదా ఇటువంటి వాడికి తల్లినైనాను అని ఎన్ని భావాలు చూడండి. చెలరేగి, ఇక కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడని ఆనందం కలిగి, వసుదేవుడు సహించే, ఇటువంటి బిడ్డని కన్నాడు అన్నటువంటి దేవకి యొక్క చూపులను చూసి వసుదేవుడికి కూడా ఒక ఆనందం కలిగింది. ఇక్కడ ఆపుదాం, ఎందుకంటే శ్రీకృష్ణుడి వేళ పుట్టాలి, పుట్టాడు ఆయన చక్కగా. ఎవరి కోసం పుట్టాడు అంటే కాలకార్యకారణ కర్తవ్య నిమిత్తమై పుట్టాడు. శుకదేవుడు పరీక్షన్ మహారాజుకు ఆ వైభవాన్ని వర్ణిస్తున్నాడు. నువ్వే కాదయ్యా, ఉత్తరాగర్భంలో కృష్ణుడు నిన్ను రక్షించాడని మీ తాత ముత్తాతలంతా కథలు చెప్పారే, అసలు శ్రీకృష్ణుడు దేవకీ గర్భంలోనే ఇలా ఉన్నాడు. దేవతలంతా వచ్చి ఆయన ముందు నుంచని కైవారం చేశారు, స్తుతించారు. ఎట్లాగైతే విష్ణులోకంలో పురుష సూక్తం చదివారో, ఇక్కడ దేవకీ గర్భంలో ఉన్నప్పుడు కూడా దేవతలంతా వచ్చి పురుష సూక్తం చదివారు. పురుష సూక్తమే కాదు, శ్రీ సూక్తం కూడా చదివారు. ఎందుకని అంటే ఆ కృష్ణుడు వచ్చి శ్రీని ఇవ్వాలి, సంపదని ఇవ్వాలి. శ్రీ సూక్తం చదవండి, కష్టాలు పోయి అప్పులు పోతాయి, అది కాదు. శ్రీ సూక్తం చదివితే జ్ఞానం వస్తుంది అని అర్థం. అప్పులకి ఈ శ్లోకాలే సంబంధం లేదు. అప్పులు అప్పులే, తప్పులు తప్పులే, ఒప్పులు ఒప్పులే, మనకున్నటువంటి ఆ రాశి అనుభవాల కుప్పలు కుప్పలే అది. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం వదుల్చుకునేటువంటి ఒక అధ్యాత్మ స్థాయిలోకి వెళ్ళటానికి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆగమనాన్ని శుకదేవుడు వైభవోపేతంగా ఆ దేవకీదేవి చూసింది అన్నప్పుడు అటువంటి బాలకుణ్ణి మనం కూడా చూడగలిగాం. ఆ రాసింది ఎవరంటే మరి వేదవ్యాసుల వారు. సత్యాన్ని ఆయన అక్షరబద్ధం చేశాడు. అటువంటి పూర్ణమైనటువంటి ఆ స్థితిలో ఇవాళ కంసుడికి ఏడుగురు సరే పోయినారు. ఆ ఎనిమిదోది అష్టమ గర్భము ఈయన శ్రీకృష్ణుడు. దాని ముందు కథం దగ్గర అది ఫ్లాష్ బ్యాక్ లో చెప్తాడు. భాగవతం కూడా చాలా గమ్మత్తుగా స్క్రీన్ ప్లే నడుపుతాడు, ఊరికి అట్లా కథ చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ దేవకీ వసుదేవులకి హంసానంది. ఎందుకు హంసానంది అంటే వాళ్ళు పరమాత్మకి తల్లిదండ్రులైనారు. సుతాప కృష్ణి కాలంలో ఒకసారి, కశ్యప అతిథుల కాలంలో ఒకసారి, మళ్ళీ ఇదిగో దేవకీ వసుదేవుల కాలంలో ఒకసారి. ఇది మూడవసారి. ఇక్కడ శ్రీకృష్ణుడు నిజరూప దర్శనం ఇచ్చాడు ముందు ఈమెకి. నిజరూప దర్శనం ఎలా ఇచ్చాడంటే, ఇప్పుడు వర్ణించినటువంటి కౌస్తుభ మణిహారంతో సహా దర్శనమిచ్చాడు. ఏమిటి, ఇటువంటి వాడు పుట్టాడు, ఇట్లా కూడా పుడతాడని, మన సామాన్య స్త్రీ కదా, కానీ దేవతలు వచ్చి చెప్పారు ఆ లోపల ఉన్నటువంటి వాడు పరమాత్మ అని. కనుక దేవకికి హంసానంది కలిగింది. దేవకిని బిడ్డని చూసిన వంశుడికి హంసానంది, ఆ వసుదేవుడికి. అంతేకాదు, ఇటువంటి పరమాత్మ ఈ అవని మీదకి వచ్చినందుకు భూదేవి, గోవులు, బ్రాహ్మణులు, సదాచార సంపన్నులైనటువంటి వారందరికీ హంసానంది. ఇక సర్వ జగత్తుకి హంసానంది, ఒక్క కంసుడికి మినహా. కానీ కంసుడికి కూడా ఇంకా తెలియదు, వాడు కూడా ఒక ఆనందంలో ఉన్నాడు. ఎందుకు ఆనందంలో ఉన్నాడంటే, అది రేపు చెప్పుకోవాలి. వాడు ఆనందం అంతా ఏంటంటే, కొడుకు పుట్టలేదుగా, యోగమాయగా కనిపించింది. అప్పుడు దేవకీదేవి ఏం మాట్లాడిందో మనం విచారణ గనక చేసినట్లయితే, ఎందుకు చంపలేదు, ఎందుకు వాడు కూడా ఆనందం పొందాడు అనటానికి ఆ విచారణ మనం రేపు పూర్ణం చేసుకుందాం. ఇవాళ ఈ హంసానంది రాగంతో సత్యసాయి భగవానుడికి కూడా మనం హంసానంది, ఆయన అనుగ్రహించినటువంటి ఆ హంసానందిలో మన చిజ్జడ గ్రంథులన్నీ మేల్కొనాలి, గ్రంథి భేదనం జరగాలి, ఆనంద సానందమైనటువంటి ఆ ఆనంద తారక స్థితిలోకి సర్వజీవులను నడిపించేటువంటి పరమాత్మ మనకు పూర్ణమైనటువంటి ఆనందాన్ని, పూర్ణ ఆయుష్ని, పూర్ణ ఆరోగ్యాన్ని. ఎందుకని ఇందా చెప్పాడు, దేవతలంతా మీరు పుట్టాలి అంటే హరిపూజ కోసం పుట్టండి అన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి, అదే ఆ కాలం. ఇవాళ మన తర్వాత మన పిల్లలు ఎందుకు పుట్టాలి అని అంటే, సాయి సేవ కోసం పుట్టాలి, సాయి పూజకు పుట్టాలి. అక్కడ సాయి అంటే సర్వదేవత అతీత స్వరూపమైన ఒక చైతన్యాన్ని ఉద్దేశించినటువంటి భావన. అంటే భగవంతుని యందు ఆ భావం ఉండాలి. కాబట్టి ఆ పూర్ణమైనటువంటి ఆనందాన్ని పరమేశ్వరుడు మనకు అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థిస్తూ హంసానందితో స్వామికి కైంకర్యం చేద్దాం. సాయిరాము.